Well, good day to each one of you. I'm just so excited about the heart of great training, the life core. We're going on today, lesson 8. Hopefully, you can catch up to us if you're just beginning, but I'll review a little bit as we continue. We've talked about the first two sections, discovering the life core and appreciating it.
So మొదటి మరి ఈ సెషన్ లో మరి హృదయాన్ని ఏ విధంగా ట్రైన్ చేయాలనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటున్నాం.
And that talks a lot about taking the understanding and of how God is working in our lives.
మన జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నారు, సహాయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం.
But now we're talking about the practicing of it, how we begin to see how what we've learned to train others.
మరి మనం ఏ నేర్చుకోవాలి, ఇతరుని ఏమి ఎలాగా మనం ట్రైన్ చేయాలి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే,
for me, this is the heart of great training. This is the exciting part.
మరి ఇది ఒక మరి చాలా మంచి ట్రైనింగ్ ఎందుకంటే మన హృదయాన్ని మనం ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట.
And we're going to begin talking about the purpose of discipleship.
మరి మనం ఈ యొక్క డిసైపుల్షిప్ అంటే మన యొక్క ఈ యొక్క మన దేవుని యొక్క సేవకులు ఏ విధంగా ట్రైన్ చేయబడతారు, ఎలా ట్రైన్ అవ్వాలి అనే విషయాన్ని.
Let me open in a word of prayer. Lord, we thank you so much for your wonderful grace in our lives. Teach us, Lord, about what you have commanded us to go and make disciples. We pray you would shield us from the enemy and all the attacks and bring your people together that we can all understand your ways. In Jesus we pray. Amen.
Amen.
So as we think about the purpose discipleship, we want to think a little bit about what's happening when we disciple people.
దేవుని శిష్యులుగా చేయడానికి మరి చేసేయడానికి మనకి ఎలా చేయాలి, లేకపోతే ఎలా చేస్తున్నాం.
One thing is happening is when we begin to understand things for the first time and we begin to say, wow, oh, that how it helps me.
మరి మనం స్టార్ట్ చేసినప్పుడు మరి ఏ విధమైనటువంటి ఒక మన ఎక్స్పీరియన్స్ బట్టి ఆ చేసిన దాన్ని బట్టి ఓ ఇలా చేయటం అనేది మంచిది అని మనకు అర్థం అవుతా ఉంటుంది.
Now some people have a very narrow understanding of what it is to be a follower of Jesus.
మరి కొంతమందికి దేవుణ్ణి ఎలా ఫాలో అనేది విషయంలో తన సూక్ష్మమైన బుద్ధి అంటే అంతగా తెలియని పరిస్థితుల్లో ఉంటుంది ఒక్కొక్కసారి.
And I want you to think about this in context of your church, your neighbors, how people think about what a Christian is.
అంటే మనం వచ్చే క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చూస్తే మన యొక్క ఇరుగు పొరుగు కానీ మరి మన మన సమాజం కానీ మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు.
And it's true that we are, when we become a believer, we are saved forever. We have life eternal.
మనం మరి విశ్వాసిగా మన దేవుడు మన రక్షించాడు, అది మరి టెంపరీ కాదు కానీ పర్మనెంట్ గా. సో అది మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది.
And it becomes a deep assurance in our life. That's great.
మరి మన ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం లేకపోతే అస్యూరెన్స్ మనకి ఉంటది, అది చాలా మంచిది.
But there's so much more going on.
మరి చాలా మన యొక్క లైఫ్ లో వెళ్తా ఉంటది, లేకపోతే మనం ఎదుర్కొంటా ఉంటాం.
So like a baby has little legs, right? But it can't walk yet.
మరి చిన్నపిల్ల ఏ విధంగా అట్లా పడతారు, అట్లా నడుస్తారు, ఆ విధంగా మన లైఫ్ ఉంటది ఒకసారి.
Therefore, later on, when the legs will get stronger and then that person will be able to run.
మరి మనం వెయిట్ చేస్తూ ఉండాలి, మరి యొక్క విశ్వాసి కొత్తగా ఉన్నటువంటి విశ్వాసి దాని బలం పొంది మరి ముందుకు సాగేటట్టు ఉండాలి.
In the same way, when the Spirit of God comes on us, when we're believers, well, there's so much more that's going to happen.
మరి కొత్తగా మరి దేవుని యొక్క ఆత్మను దర్శించినప్పుడు మరి మన పరిస్థితి ఒక రకంగా ఉండొచ్చు, లేకపోతే ఒడిదుడుకులు ఉండొచ్చు, మరి చాలా మరి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం.
I've given this diagram before to help us understand how God grows believers. One, two, three stages.
మరి మూడు రకాల స్టేజెస్ లో మరి క్రైస్తవుడు ఏ విధంగా పెరుగుతాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం.
In stage one, we're discovering God's love. That brings the assurance through Christ who died for
మరి
us.
మొదటగా ఏంటంటే దేవుని యొక్క ప్రేమని మనం కనుక్కుంటాం.
But we begin to battle with evil. And God is trying to get our hearts to trust His word. That is stage two here.
మరి రెండో స్టేజ్ ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ఆయన మనకు సహాయకరంగా ఉండి మరి మనల్ని మన మనకి మనల్ని నడిపిస్తూ ఉంటాడు.
And God continually works with us in stage three as He strengthens our faith and that we bear fruit.
మరి మూడోదిగా మరి దేవుడు మనల్ని బలపరుస్తూ మరి ఫలభరితంగా ఉండడానికి ఆయన మనల్ని తయారు చేస్తాడు.
So He uses our life development, child, young man, father, to be able to grow and show us how this happens in spiritual life too.
మరి మనం మన యొక్క జీవితాన్ని మరి దేవుడు ఎలా వాడుకుంటాడంటే మరి పిల్లవాడి నుండి యూత్ నుండి మరి తండ్రిగాను మరి అలా డెవలప్ అవుతూ మరి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరచడానికి దేవుల్లో పెరగడానికి ఆయన సహాయం చేస్తాడు.
Now there's a lot of things we don't know.
మరి చాలా విషయాలు మనకు తెలియవు.
It's okay. We're learners. We're going to learn.
పర్వాలేదు, మనం నేర్చుకుంటాం, చాలా నేర్చుకోబోతుంటాం.
Like in Romans 2, 14 to 15, it talks about morality problems. We know what we ought to do, but we don't do it.
మరి రోమా 14:15లో ఏమంటే ఎలా ఉంటది అంటే మరి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు లేకపోతే ఏ విధంగా జీవించాలి అనేది మనకి అర్థం అవుతుంది.
In Romans 1:19-20, it talks about the problem of ignorance of God, of who He is.
మరి అలాగే రోమాలో మరి మనకి ఉన్న దేవుని యొక్క జ్ఞానం అంతగా తెలియనటువంటి పరిస్థితి మన పరిస్థితి ఎలా ఉంటుందో అది అర్థం అవుతుంది.
Now, spiritual life, because it's something we can't see, it is a bit confusing. That's okay.
మరి ఆత్మీయ జీవితం మనం చూసినట్లయితే మరి చాలా కన్ఫ్యూజింగ్ గా మనం ఎలా ఉన్నాం అర్థం కాని పరిస్థితుంది, అయినా కానీ పర్వాలేదు.
It's hard to understand things we cannot see with our eyes.
మరి మనం అర్థం చేసుకుంటాం కానీ మన కంటితో మనం చూడలేం కొన్ని.
And think about it, even for parents, when they have young children, they struggle to, how do I take care of this child?
మరి తండ్రిగా కూడా మరి తల్లిదండ్రులుగా మరి చిన్నపిల్లల్ని మనం చూసినప్పుడు ఏ విధంగా మరి వీళ్ళందరినీ ఆదుకోవాలి లేకపోతే ఎలా సహాయకరంగా ఉండాలి అని మరి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు.
And so we're trying to understand. And even new believers, you would think that they would always make the right choices, but they don't.
మరి అలాగే మరి విశ్వాసులు కూడా ఒక మంచి పని చేయాలని ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటారు కానీ అలా జరుగుతూ ఉండదు.
As young believers, new believers, we struggle with a lot of issues in our lives.
మరి యంగ్ స్టేజ్ లో ఉన్నటువంటి మరి వాళ్ళని చూసినట్లయితే విశ్వాన్ని చాలా రకాలైనటువంటి ఒడిదుడుకులతో తర్వాత మరి కన్ఫ్యూజన్ లో ఉంటా ఉంటారు.
But it's through God's word, He communicates what is on His mind, and then it begins, the Spirit of God takes it and teaches us.
మరి దేవుడు వాక్యం ద్వారా మన మాట్లాడి మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించి మరి మనకి మన ముందు నడిపిస్తూ ఉంటాడు.
So how did Jesus summarize it? He said, go and make disciples, teaching them all that I observe, that I have commanded you.
మరి యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే మరి సర్వ లోకానికి వెళ్ళి మరి నన్ను నాకు శిష్యులుగా చేయండి అని చెప్తున్నాడు.
This is from Matthew 28:19-20, where Jesus gives the Great Commission.
మరి మత్తయి సువార్తలో ఉన్నది ఈ విషయం 28వ అధ్యాయంలో ఒక మరి దృఢమైనటువంటి మనకు ఒక పని దేవుడు మనకు అప్పగించాడు.
A lot of people think discipleship is just merely learning how to meet with a person one-on-one. It's much more than that.
మరి మరి డిసైపుల్షిప్ అంటే మరి శిష్యులుగా తయారు చేయాలంటే జస్ట్ ఒకళ్ళు మళ్ళీ వాళ్ళ కలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలిసి అట్లా వెళ్ళిపోవడం కాదు కానీ
It's as Jesus said, that you're taking truths from His word and bringing them into so another brother or sister understands them.
మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన యొక్క సత్యాన్ని కనుగొని మరి ఆ సత్యాన్ని ఇతరులకి మరి బోధించి లేకపోతే వాళ్ళకి అన్వయించినట్లుగా మన బ్రదర్కి మన సిస్టర్స్ కి చేరవేయాల్సి ఉన్నది.
When they understand it, then they can live it out. It affects their life.
మరి అది అర్థమైనట్లయితే మరి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క దేవునిలో నడవడానికి లేకపోతే దేవుని ఆ దేవుని బాటలో ఉండడానికి సహాయపడుతుంది.
We have to admit, God has taught us many things, but sometimes we miss it. It's there, but we don't learn.
మరి దేవుడు అనేకమైన మనం నేర్పిస్తూ ఉంటాడు, మరి ఒకసారి మరి దేవుడు చెప్పిన మనం వినలేని పరిస్థితుల్లోనూ లేకపోతే నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటాం.
People teach us, but we're kind of dull sometimes, or we're just distracted.
మరి ఒకసారి టీచింగ్ లో మనకి డౌట్స్ వస్తూ ఉంటే ఒకసారి వినకుండా మరి దాన్ని స్కిప్ చేసి లేకపోతే అర్థం కాకుండా ఉంటది పరిస్థితి.
That's why I love this verse from Ephesians 4:23 to 24.
4:23, 24 వచనాల్లో మరి ఈ విషయాన్ని మనం చూడొచ్చు.
Be renewed in your mind.
మరి మన మనసుని నూతన పరుచుకోవాలి లేకపోతే రెన్యూ చేస్తా ఉండాలి.
I'll read verse 24. Be renewed in the spirit of your mind and put on the new self, which is in the likeness of God and has been created in righteousness and holiness of the truth.
మరి ఇక్కడ ఈ వాక్యం ఉంది, మరియు దేవుని స్వరూపంలో నీతి మరియు సత్యం యొక్క సృష్టించబడిన క్రొత్త స్వయాన్ని ధరించుకోండి. Ephesians 4:24.
He's speaking, the way we need to do it is renew our mind.
మరి దేవుడు ఏమి చెప్తారంటే ఇక్కడ మన యొక్క మనసుని నూతన పరుచుకోవాలి.
But what's happening is that he describes a process that we're becoming more and more like God. His desires become our desires.
మరి దేవుడు ఏమి ఉద్దేశిస్తున్నాడు అదే మనం మన యొక్క ఉద్దేశాలు అయి ఉండాలి. మరి దేవుల్లో మనం దేవుని యొక్క స్వారూప్యంలో లేకపోతే దేవుడు ఏ విధంగా మరి ఆలోచిస్తున్నారో అలాంటి స్వభావం కలిగి ఉండాలి మనం.
We are not gods. Very clear, we're not God.
Of course, మనం దేవుళ్ళు కాదు, కానీ
we're children of God.
కానీ దేవుని యొక్క బిడ్డలం.
And so we're like our Father in heaven.
మరి మనం దేవుని పరలోకమున్న దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి.
Well, let me share an illustration from the ocean.
మరి సముద్రం గురించి ఒక మరి ఒక కథ లేకపోతే ఇల్లస్ట్రేషన్ చెప్తాను చూడండి.
I used to visit my father down in Florida, and he used to live near the ocean, so I often swam in the ocean.
మరి ఫ్లోరిడా నగరంలో నా తండ్రి వస్తున్న వీరు నివసిస్తున్నారు, మరి ఆయన మరి ఆయన స్విమ్మింగ్ చేస్తూ లేకపోతే అలా మనం చూస్తా ఉన్నాం, నేను చూస్తా ఉంటాను ఆయన్ని.
Well, it's for some people it's a very scary event.
మరి కొంతమంది చోట చాలా భయమైనటువంటి పరిస్థితి అది.
You know, it's like God standing out in the ocean and he's calling us to go deeper and deeper.
మరి దేవుడు మరి దేవుడు ఏంటంటే ఈ యొక్క సముద్రంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మరి ఆయన పిలుస్తూ ఉన్నాడు.
We're willing to take a few steps in and get our feet wet.
Sorry, please.
We're willing to put our feet in the water on the edge and get our feet wet.
మరి నీటి మీద అడుగేసి మరి మనం ఒకసారి బయటపడతా ఉంటాం.
We can see the bottom. We can see the sand.
మరి మనం అక్కడ మనకేం కనపడుతుంది అంటే దాంట్లో కింద నేల కనిపిస్తుంది.
But as we go deeper, we can't see the bottom so easy.
మరి కొంచెం ముందుకెళ్తే మరి మనకి బాటమ్ కనపడదు, ఆ యొక్క నేల కనపడదు.
And then the waves start reaching us.
మరి ఆ యొక్క అలలు స్టార్ట్ అయినప్పుడు మరి ముందుకు వెళ్తా ఉంటాం ఇంకా.
And then as we get up to our waist, then the waves begin to threaten to go over our heads.
మరి ఆ యొక్క అలలు వచ్చి మన తల మీదకి వెళ్ళిపోయి మనం భయపెడతా ఉంటాయి.
Do you see how it gets more and more scary? You can't see the bottom anymore, perhaps.
మరి అక్కడ ఏమి మనకి లోపల మరి ఆ యొక్క నేల కనపడదు, కానీ ఆ పైన అలలు అలా మనల్ని భయపెడతా ఉంటాయి.
This is a picture of a Christian experience as we grow in the Lord.
మరి దేవుల్లో పెరిగే కొలది మరి యొక్క క్రైస్తవులకి ఇది ఒక మరి ఒక ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క స్విమ్మింగ్ లేకపోతే ఈత కొట్టు వెళ్ళటం అనేది అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అలాంటిగా పోలుస్తున్నారు ఇక్కడ.
We don't know what's next. We don't know how it's going to happen. We're learning by faith.
మరి తర్వాత ఏం జరుగుద్ది యొక్క ప్రయాణంలో మాకు తెలియదు. ఏం జరుగుద్దో మనకు అర్థం కాదు, కానీ మరి ఇది ఒక ప్రయాణం, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు.
But what if there was like Pastor Moses standing way out there and he was saying, come on, or I'll take your hand and I'll lead you out.
మరి మరి మోసేని మరి చేపట్టుకునే రా, నేను అక్కడ ఉన్నాను, నేను తీసుకెళ్తానని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన.
It would take away a lot of fears and misunderstandings.
మరి చాలా భయం కలుగుతూ ఉంటది, చాలా మరి అర్థం కాని పరిస్థితులు ఉంటది.
I remember doing this with my children.
మరి ఈ విషయాలు నేను ఇవన్నీ కూడా నేను ఇక పిల్లలతో చెప్తా ఉంటాను.
I would take each one and hand and walk them in slowly as far as they could that day.
మరి నేను కూడా నా పిల్లల్ని తీసుకుని వెళ్ళి, మరి నా చేత్తో పట్టుకుని వెళ్ళి, వాళ్ళు ఎంత దూరం వెళ్తారో వాళ్ళు అలా నడిపిస్తూ ఉంటాను.
I would explain how the waves come and how you can swim with them a little bit.
మరి ఆ యొక్క అలలు ఎలా వస్తాయి, మరి ఆ దాంట్లో ఎలా మనం మరి జాగ్రత్త పడి దాన్ని ఎలా ముందుకెళ్ళాలి అనేది నేను నేర్పిస్తూ ఉంటాను.
But then they later on are able to go out there and ask their younger brothers or sisters to come in. They've learned how to do it, and therefore they can welcome others.
మరి ఆ పిల్లలు చిన్న పిల్లలు మరి కొంచెం పెద్దగా పెరిగిన పిల్లలు అలా చేస్తూ ఉన్నప్పుడు మరి ఇంకా చిన్న పిల్లలు కూడా లేకపోతే నా పిల్లలు ఇంకా మరి వాళ్ళని చూసి మరి ఆ విధంగా ట్రైన్ అవుతూ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు.
Now, this is the picture of a mentor and a disciple. How discipling, the coaching, the teaching helps them go step by step.
ఇది ఎలా మనం కోల్చొచ్చు అంటే మరి ఒక క్రైస్తవుని ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తో మరి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇది క్రైస్తవత్వంలో ఉన్నటువంటి ఒక ట్రైనింగ్.
And so we're trying to understand that as we grow, we can train others that are learning what we already learned.
మనం నేర్చుకునే కొలిది, మనం ట్రైనింగ్ అయ్యే కొలిది, మరి ఇతరులు మనం నేర్పించే అవకాశం మనకి వస్తుంది.
And each teacher, instructor should be able to help those younger believers to know what they will find and face and be able to help them pass on safely.
మరి కొద్దిగా పెరిగినటువంటి మరి విశ్వాసులు మరి మరి చిన్న విశ్వాసులు మరి అలా నడిపించి వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి మరి ఆ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు.
So discipleship is a means that God gives us to safely help other brothers and sisters to the goal to be like Christ.
మరి క్రీస్తు ఏ విధంగా నడిపిస్తారో అలాగే మనం కూడా దేవుని యొక్క విశ్వాసమైన వాళ్ళు కొంచెం పెరిగినటువంటి వాళ్ళు వారు మరి ఆ చిన్న విశ్వాసాన్ని మనకంటే తక్కువలో ఎక్స్పీరియన్స్ ఉన్న విశ్వాసులు మన అలా ట్రైన్ చేసి వాళ్ళని నడిపించవలసి ఉన్నది.
So let's think a little bit what we've learned about the purpose of discipleship.
మరి మరి ఇంకొంచెం మనం ఆలోచిస్తాం దీని గురించి. ఆ విశ్వాసాలు అంటే ఆ యొక్క డిసైపుల్షిప్ లేకపోతే శిష్యత్వం అనేది ఏ విధంగా చేస్తాము, చేయాల్సి ఉంటుంది అనేది.
Well, the first is that we're learning about how God uses a more mature believer to help the younger believers to reach his goals for their lives.
మరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క గోల్స్ ని రీచ్ అవ్వాలి అనేటువంటి విషయం మరి ఒక సరిబీదు పొందినటువంటి విశ్వాసం ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు ఇతరులని సరిబీదు చేసే అవకాశం ఉంటుంది.
Every believer will face those challenges, temptations, learning situations, and the mentor can help them understand them.
ఎవరైతే ఎప్పుడైతే వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని బలపరుస్తుంటారో మరి అనేక ప్రతి వారికి కూడా అనేక ఒడిదుడుకులు ఉంటాయి క్రీస్తులో నడిచేటప్పుడు. మరి అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, తెలుసుకోవాల్సినది, వారు ఆ విధమైన ట్రైనింగ్ లేకపోతే వారు శిక్షణ ఇవ్వాల్సి ఉన్నది.
Sometimes we get a little confused about where we are in the process, and it really helps to have an objective view, someone else helping us to say, well, this is where you are. This is what you are learning.
మనం ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏ స్థితిలో ఉన్నాము, ఏ రకమైనటువంటి ఎంత బలం ఉన్నది మనకు అనేది మనకు అర్థం కాక మరి ఎవరైనా మనల్ని నడిపించినట్లయితే మనం బలపడి వారికి మరి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్తాం.
And this whole life transformation is so exciting. And we're trying to understand what's happening to us. It's amazing.
మరి జీవితంలో మార్పు రూపాంతరం చెందేటువంటి పరిస్థితుల్లో మరి రకరకాల అనుభవాలు ఉంటాయి, రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మరి ఇది ఒక అమోఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ కనుక మనం ఇదన్నిటి మనం వెళ్ళాలి, దాంట్లో మనం ట్రైన్ అవ్వాలి, అనేక మంది మనం సహాయకరంగా ఉండాలి, మనం అనేక మంది సహాయం చేస్తూ ఉండాలి.
Well, let's go on and think about this term that I keep using, the life core.
మరి నేను ఇక్కడ ఒక వర్డ్ మాట్లాడుతున్నా ఏంటంటే లైఫ్ కోర్ అంటే జీవితం మూలం, జీవితం దాని యొక్క మూలం అంటే జీవితం ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వస్తుంది, ఏం వస్తుంది అనేది విషయం.
I'm often thinking about it as think of the earth that you're standing on.
మరి ఆలోచన చేసినట్లయితే మనం ఎక్కడ ఉన్నామో ఈ భూమి గురించి ఆలోచన చేసినట్లయితే
We rarely think about what's underneath us, the earth itself.
మరి మన యొక్క క్రింద భూమి లోపల ఏమున్నది అని ఆలోచన చేసినట్లయితే
We're paying attention to the buses, the people, how much money I have, what I need to buy.
మరి ఇక్కడ మనం ఆలోచించేది అంటే బస్సులు ఉంటాయి, వాటి ప్రయాణం చేస్తాం, ఏం కొనాలి, షాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం.
But what happens when there's an earthquake? Have you experienced a big earthquake?
సడన్ గా ఒక భూకంపం వచ్చిందనుకోండి, అది ఎప్పుడన్నా మీరు అనుభవించారా అలాంటి భూకంపం రావటం?
I remember I was once up in West Bengal, and all of a sudden felt everything shaking. I was on the second floor.
మరి ఒకసారి వెస్ట్ బెంగాల్ లో ఉన్నప్పుడు మరి భూకంపం వచ్చింది, నేను 2వ ఫ్లోర్ లో ఉన్నాను, మరి అలా భయంకరమైన పరిస్థితి మన నేను అనుభవించాను అక్కడ.
And everybody runs out of their buildings onto the street.
మరి అందరు బయటకు వచ్చి రోడ్లు ఏమంట పరిగెత్తు ఉన్నారు.
Why? But all of a sudden, the things that we see are not important. It's what is happening underneath us in the earth is shaking.
మరి అన్ని మర్చిపోతా, అన్ని ఇక్కడ బయట కనపడే చూడంగానే ఈ లోపల ఏం జరుగుతుంది, అది ఎలా ఎందుకు పోతుందని భయపడి మనం దాని కంగారు పడతా ఉంటాం, దాని గురించి ఆలోచిస్తాం మనం.
You see, God is reminding us that there's something greater going on in our lives.
మరి అలాగే మన జీవితాన్ని కూడా చూసినట్లయితే ఏదో ఒకటి ఒక గొప్పది, లేకపోతే ఏదో ఒక విషయం మనలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి, పై కనపడే మాత్రమే కాకుండా.
What is true with the earth and how it affects us, it's even more true with the spirit and how it affects us.
అలాగే ఈ భూకంపం ఎలాగా మరి మనల్ని మన మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో, ఎలా మరి ప్రభావం చేస్తుందో, అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా మన యొక్క జీవితంలో ఒక ప్రభావం అనేది, లేకపోతే ఒక మార్పు అనేది, లేకపోతే రూపాంతరం అనేది మనం చేయటం మనం చూస్తాం.
So the Spirit of God, and I've used this diagram before, but the Spirit of God is like a strong force driving us in a special direction.
మరి దేవుని యొక్క ఆత్మ మరి యొక్క మనల్ని బలవంతంగా నడిపించి ఆయన యొక్క మార్గంలో మరి ముందుకు తీసుకెళ్తా ఉంటది.
And you can call it the life force, the core of life, the main drive.
మరి ముఖ్యమైనటువంటి మన యొక్క జీవితంలో చేయవలసినటువంటి మూలమైనటువంటి పని, లేకపోతే ఆ శక్తి ద్వారా మనం ముందుకు వెళ్తా ఉంటాం దేవుని యొక్క ఆత్మ చేత.
But the stages of life help us understand how the Spirit is working in our life at each individual stage.
మరి యొక్క దశల్లో 1, 2, 3 దశల్లో మరి దేవుని యొక్క ఆత్మ మనకి మనం మన మీద ఎలా పనిచేస్తున్నాడు, మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండవాలి మనం చూస్తాం.
Just by looking the left side of this diagram, that arrow, it reminds us the Spirit of God is in every genuine believer, working out his marvelous divine purposes.
మరి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి ఒక ఒక భౌతికమైనటువంటి, లేకపోతే ఒక భయంకరమైనటువంటి, లేకపోతే ఒక గొప్ప దశల్ని మనం చూస్తా ఉంది దేవుని యొక్క ఆ మార్గంలో, లేకపోతే దేవుని యొక్క శక్తిలో మనం ఏ విధమైనటువంటి దశలో ఉన్నాము అనేది మనం చూస్తాం.
And it helps us understand every genuine believer is so important because God's spirit is in them working.
మరి ప్రతి ఒక్క మరి విశ్వాసులు కూడా దేవుని యొక్క ఆత్మ మనలో ఎలా పనిచేస్తున్నాడు, ఏ విధమైన స్థితిలో ఉన్నాము, మనం ఎలా తీసుకెళ్తున్నాడు మనం గమనిస్తాం.
Now, I just want to differentiate here. I want to show you that the spirit of life itself, physical life, is different than the spirit of spiritual life. They're different.
మరి యొక్క భౌతికమైనటువంటి జీవితము, లేకపోతే ఆత్మీయ జీవితం రెండు వేరు వేరుగా ఉంటాయి, వేరు వేరుగా కనిపిస్తూ ఉంటాయి.
Because we're living, we have that physical life.
మనం జీవిస్తున్నాం కాబట్టి మన యొక్క భౌతికమైనటువంటి ఆ యొక్క నడత ఉంటది మనకి,
That is God given.
అది దేవుడిచ్చింది.
But it doesn't make us spiritually alive.
మరి ఆ యొక్క నడత వల్ల మనం దేవుని యొక్క లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనకి కనపడదు.
Jesus says that you might have physical life, but you walk in darkness. That's describing unbelievers.
మరి దేవుని యొక్క దేవుని నమ్మని వారి పరిస్థితి ఏంటంటే నువ్వు బతికే జీవిస్తూ కనపడతావే గాని మరి నీ యొక్క నువ్వు చీకట్లో ఉన్నావని అర్థం చేసుకోవాలి.
But for believers, we have the Spirit of God and the physical life, as well as spiritual life. The Spirit of God is working.
మరి దేవుని యొక్క ఆత్మలో పనిచేసినప్పుడు మనం దేవుని యొక్క దేవుని దేవుని మీద విశ్వాసం ఉంచిన వారైతే, విశ్వాసమైనట్లయితే మరి భౌతికంగా జీవిస్తామో అట్లాగే ఆత్మీయంగా కూడా మనం జీవించి ఉంటామో వెలుగులో ఉంటాం.
And so that's what we're beginning to learn. Oh, that's the Holy Spirit helping me grow. That's why I'm different.
కనుక మనం దేవుని యొక్క బిడ్డలు కాబట్టి, దేవుని విశ్వాసం కాబట్టి, దేవుని యొక్క ఆత్మలో ఎలా పనిచేస్తాడు, నాకు ఈ విధంగా సహాయం చేశాడు, లేకపోతే ఈ విధంగా ఉన్నది అని చెప్పేసి మనం అర్థం చేసుకుని సంతోషపడతా ఉంటాం.
And so this is why we're talking about the life core. That's the spiritual force working within us.
మరి ఈ విధంగా మరి దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ శక్తి మన మీద ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది.
Let me give an example about lying or deceiving somebody.
నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకరిని ఏ విధంగా మోసం చేస్తామో, ఏ విధంగా అబద్ధాలు చెప్తాం అనేటువంటి విషయంలో.
What's happening when all of a sudden, as a believer, I feel convicted that I did something wrong when I lied to somebody?
మరి ఒక విశ్వాసిగా మనం ఒకరితో అబద్ధం చెప్పినప్పుడు ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక మరి మార్పు లేకపోతే కన్విక్షన్ అంటే పశ్చాత్తాపం వస్తూ ఉంటది.
Maybe one leader says to another, oh yeah, we had a lot of people attend, but it really wasn't that many people.
మరి విశ్వాసంలో మనం మరి ఒకసారి చాలా మంది వస్తారు అని చెప్తాం, కానీ అంతమంది రాకపోవచ్చు.
But you see, the Spirit of God is there teaching us so we can be sensitive to what he's saying and what he wants in our life.
మరి ఆ దేవు అతను ఏం చేస్తున్నాడు తర్వాత, లేకపోతే ఏమి అతని యొక్క హృదయంలో ఉన్నది అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటది.
That's why in Galatians 5:25 it says walk by the Spirit.
మరి అందుకనే గలతీయులు 5:25-25లో దేవుని యొక్క ఆత్మలో మనం నడవాలి, ఆత్మతో జీవించాలి అని ఉంటుంది.
You know, some believers, like we see in 1 Corinthians, they talk a lot about spiritual gifts. Yes, this is from God's Spirit too.
మరి మరి అనేక మంది విశ్వాసులు దేవుని యొక్క ఆ యొక్క గిఫ్ట్స్ గురించి, పరిశుద్ధాత్మ యొక్క గిఫ్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అని.
In 1 Corinthians 12, spiritual gifts. 1 Corinthians 14, spiritual gifts. But right in the middle, in chapter 13, he talks about love.
మరి కొరింథీయులు 12లో ఎలాగాను 14లో ఈ విధంగా దేవుని యొక్క గొప్ప మరి ఆ గిఫ్ట్స్ గురించి ఉన్నది, తర్వాత దేవుని యొక్క ప్రేమ గురించి ఉన్నది.
And so what's happening is the more excellent way is love. Goes deeper from the Spirit of God up in our lives, shaping how we care for others.
మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆత్మ చేత మనం దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే మరి ఇతరుల్ని మనం నడిపించి వారిని వారిని ట్రైన్ చేసి లేకపోతే వారికి సహాయకరంగా ఉంటాం. ఈ గిఫ్ట్స్ అనేటువంటి ఒకటే కాకుండా మరి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి.
If we boast about our spiritual gift, then no longer are we loving. And we see there's something contrary there.
మరి మనలో దేవుని ప్రేమ ఉంటేనే తప్ప, దేవుని యొక్క మరి ఆ యొక్క ఆత్మ సంబంధ శక్తి ఉంటేనే కానీ మాకు ఇతరులకు మనం సహాయం చేయలేం.
So the Spirit of God is making us align to his purpose. He's making our hearts willing, desirous for his ways. And we need a good teacher.
మరి మన దేవుని యొక్క దేవుడు మనల్ని ఎలా సిద్ధపరుస్తూ ఉంటాడంటే ఒక ఒక మంచి మరి టీచర్ గా లేకపోతే ట్రైన్ చేసేవారుగా మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపణ చేసి, లేకపోతే మనల్ని ట్రైనింగ్ ఇచ్చి, లేకపోతే మనకు అర్థం చేసి దేవుని యొక్క శక్తి చేత మనం మరి సంపూర్ణమయ్యి ఇతరుల్ని మరి నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. మరి దేవుని యొక్క ఆత్మ ఆ విధంగా చేస్తాడు.
And that's why I'm encouraging each of you, you be that good teacher. You let the Spirit of God teach you so you can teach others.
అందుకే దేవుని విశ్వాసిగా మరి ఒక తండ్రిగా లేకపోతే ఒక ట్రైన్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు మొదటగా నువ్వు ఆ యొక్క దేవుని యొక్క విశ్వాసంలో, ప్రేమలోను, మరి సత్యంలోను నీవు మరి ఆ ట్రైనింగ్ పొందినట్లయితే మరి ఇతరులని మనం ఆ ట్రైన్ చేయడానికి, సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.
So notice how Jesus, before he went to heaven, he shared how the Holy Spirit would work within his disciples. This is John 16:13.
మరి యోహాను 16:13లో మరి యేసుప్రభు వెళ్ళిపోయే ముందు మరి దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా సహాయం చేస్తాడు అనే విషయాన్ని వివరిస్తారు.
But when he, the Spirit of truth, comes, he will guide you into all the truth, for he will not speak on his own initiative, but whatever he hears, he will speak, disclose it to you.
మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మరి దేవుని ఆత్మ దేవుని దగ్గర నుండి ఏం వింటాడో అది మనల్ని బోధించి, మనల్ని నడిపిస్తూ, మనల్ని మనకి సహాయం చేస్తూ ఉంటాడు దేవుని యొక్క ఆత్మ.
And do you see what happens here? Isn't it amazing? The Spirit of God will teach us. He will lead us. He will be with us. This is the Spirit of Christ.
మరి దేవుని యొక్క ఆత్మ మరి మనతో ఉండి మనకు సహాయం చేసి మనకి అనేక విషయాలు చెప్పి మనల్ని మనకి బలపరిచి ముందుకు నడిపిస్తాడు చాలా గొప్పగా.
When we look maybe at a wrong picture and we have desire, lust, and we feel convicted, it's not just our conscience, it's the Spirit of God rebuking us that we should not do that.
మరి ఏదన్నా ఒక చెడ్డ మరి బొమ్మలు చూసినట్లయితే మరి మన యొక్క మనసులో ఇది ఏంటి చూసి చాలా చెడ్డది మంచిది కాదని ఒక మనసు మనకి వస్తుంది. అది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణది, దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దించి మనల్ని మరి ఒప్పుకునేటట్టుగాను లేకపోతే సరి చేసుకునేట్టుగా చేస్తున్నారు.
And we realize how Satan's trying to tempt us. So we say no to those pictures.
మరి సాతాను ఏం చేస్తా అంటే అలాంటి చూపించి మరి అలా చూపించినప్పుడు సాతాను మరి మన మనలో చెప్పుకోవాలి అది నాకు వద్దు నేను చూడకూడదు అని.
And we say yes to the Spirit of God. Teach us more. Help us. Shield us.
మరి దేవుని యొక్క ఆత్మ తిరిగి మనం నాకు బోధించమని చెప్పేసి ఆయన అడిగి ఆయనతో ఆయన బోధించింది ఆ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనం.
So I want us to think about the Holy Spirit a little bit more here.
మరి ఇంకా దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి కొంచెం మనం నేర్చుకుందాం తెలుసుకుందాం.
Unfortunately, the Holy Spirit is often linked with spiritual gifts, but that's only one aspect. There's much more that the Spirit does in our lives.
మరి పరిశుద్ధాత్మ విషయంలో మరి మనం ఆలోచించేస్తే మరి దేవుని యొక్క లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ గురించి మనం తెలుసుకుంటాం లేకపోతే అదే కాకుండా ముఖ్యంగా దేవుని ఆత్మ మనల్ని ప్రభావితం చేసి మనల్ని మనం ట్రైన్ చేసి లేకపోతే అనేక విషయాలు తెలుసుకోవడానికి మరి దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తాడు.
Yeah, sometimes I remember riding my bike or walking. I'm not very conscious of the wind that's blowing.
మరి ఒకసారి మరి బైక్ నడిపించేటప్పుడు నేను అంత కాన్షియస్ గా ఉండదు కానీ అది మరి అంత వెళ్ళిపోతా ఉంటాం ముందుకి.
When the wind is blowing, you're sometimes not sensitive to it. It's like the Holy Spirit. We're not very sensitive to Holy Spirit.
మరి ఆ గాలి వీస్తున్నట్టుగానే మరి దేవుని యొక్క ఆత్మ మనకి తెలియకుండానే మన మీద పనిచేస్తూ మరి ముందుకి నడిపిస్తూ అనేది మనం గమనిస్తాం.
And we need to learn that actually the Spirit is somewhat gentle. It's always there. He's working, he's teaching, but sometimes we're not paying attention.
మరి దేవుడు మరి మన మనకి మన మీద జెంటిల్ గా అంటే చాలా సున్నితంగా మన మీద మన ప్రభావితం చేసి మనల్ని నడిపిస్తూ మరి మనల్ని ఇబ్బంది లేకుండా చక్కగా మరి సులువుగా ముందుకి దేవుని ఆత్మ మనకి సహాయం చేస్తాడు చేస్తాడు.
As leaders, we always have to be very careful of a prideful spirit.
మరి చాలా సార్ మరి మరి విశ్వాసులు మనకి ఉన్నది ఏంటంటే ఒక గర్వ సంబంధమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది.
Where we think we're better than another person. No, it's not that at all. The only good in us really is how the Spirit of God rescues us from our sin, makes us holy, and uses us for His glory. That's all Him. Walking by the Spirit is good. But when we disobey him, we're going counter to the Spirit of God. That's disobedience.
మరి దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి ఆయన చెప్పినట్టు మనం జీవిస్తూ మనం నడిచినట్లయితే మంచిదే కానీ దానికి వ్యతిరేకంగా మనం మనం వినకుండా ఉన్నట్లయితే మరి ఆ పరిస్థితి వేరుగా ఉంటది లేకపోతే దేవుని ఆత్మను మనం వ్యతిరేకించిన వారి అవుతాం.
And you can look at King Saul in the Old Testament. And how he countered the Spirit of God because of his jealousy.
మరి దావీద్ మహా మరి భారత మధు గారు గ్రంథంలో మరి దావీద్ మహారాజు దేవుని యొక్క మరి ఆ మాట ప్రకారం కాకుండా దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా కఠినంగాను లేకపోతే మరి ఆ దేవుని ఆత్మ వ్యతిరేకంగా ఉన్నాడు నాకు అర్థమవుతుంది.
I want to explain two different models to help us understand how we respond as believers to the Spirit of God.
మరి మనం దేవుని విశ్వాసులుగా దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం.
On this first one, you'll see that there's a circle around it, a black circle.
బ్లాక్ సర్కిల్ ఉన్నది.
The Holy Spirit is there working in our lives.
మరి అక్కడ దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ఆ పరిధిలో మన మీద పనిచేస్తూ ఉన్నాడు.
But it's like he's working on the outside because we don't fully understand and embrace the way he works.
మరి దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు అనే విషయం అర్థం కాక మరి మనం నమ్మని వారమై ఉండి లేకపోతే దేవుని యొక్క ఆత్మను మనం చోటి ఉన్న వారమై ఉన్నాము.
And so we're always learning how to work with the Spirit of God.
మనం చాలాసార్లు దేవుని యొక్క ఆత్మతో ఎలా పనిచేయాలని మనం చూస్తూ ఉంటాం.
We talked before about anxiety and worries. If we're worried, then we're always doubting God's goodness and power. And we fully follow the Spirit.
మరి ఎప్పుడైతే వరి అవుతామో దేవుని కంప్లీట్ గా నమ్మమో అప్పుడు మరి ఒడగొడుతూ ఒడగొడుతూ ఉండి మనం దేవుని యొక్క ఆత్మకి లోపల చోటేమో డౌట్ఫుల్ గా ఉంటాం.
So let me give you an example. Like King Saul, he was jealous. How do we handle jealousy in us?
మరి ఒక ఎగ్జాంపుల్ మరి సాల్మన్ సొలొమోన్ మహారాజు తీసుకున్నట్లయితే ఈ యొక్క మరి జెలస్ అంటే ఆ యొక్క గర్వం
And you say to
ఆమె
yourself,
అసూయ అనేది పనిచేస్తుంది.
I want a ministry like that brother over there.
మరి మరి ఎలా ఆ బ్రదర్ ఎలా చేయాలో నేను కూడా అలా చేస్తాను అనే ఒక రకమైనటువంటి అంటే ఆయన లాగా నేను పెరిగిపోవాలి లేకపోతే ఆయన లాగా ఉండాలి అని మన ఒక అసూయ లేకపోతే ఒక ధర్మం అనేది ఉంటది.
I want God to bless me like he's blessing him.
మరి ఎదుటి సేవకుడు ఏ విధంగా బ్లెస్ చేయబడుతున్నాడు అలాగే నన్ను కూడా చేయాలి దేవుడు అని అనుకుంటాం.
Do you see how you're blocking yourself from God with that jealousy about your life?
కానీ దేవుని యొక్క ఆత్మ చోటుకోకుండా ఉంటారు కారణం ఇదే అయ్యి ఉంటది. ఎందుకంటే మనం దేవుణ్ణి అర్థం చేసుకోకుండా లేకపోతే లోపల మనకి ఆ యొక్క జెలస్ అనేది లేకపోతే అసూయ అనేది పెట్టుకుంటే వల్ల దేవునికి అడ్డంకంగా ఉన్నది దేవుని ఆత్మకి.
Instead, what if a jealous spirit comes over you? How do you deal with it?
మరి ఎప్పుడైతే ఇలాంటి మరి జెలస్ అనేది లేకపోతే ఈ యొక్క ఒక రకమైన అసూయ అనేది మనం ఏ విధంగా ఉంటే దాని నుండి ఎలా బయటికి రావాలి?
Well, you do the opposite. You just do the opposite. Instead of being jealous, you begin to give thanks for that brother and ask for God's blessing upon them.
మరి ఎవరి మీద అసూయ అనేది వచ్చినట్లయితే దానికి వ్యతిరేకంగా నువ్వు ఏం చేయాలంటే ఆ వాళ్ళ గురించి సంతోషించి ఆ దేవుణ్ణి స్తుతించి ఆయన పైకి వచ్చినందుకు మరి దేవుణ్ణి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి.
And so in this way, what do we see? We see, oh yes, Spirit of God, I want you to bless them and them and them. And you work with me how you want to work with me.
సో ఈ విధమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుకి వందన చెప్పి ఆ బ్రదర్ గురించి ఈ బ్రదర్ గురించి అలాగే మన ఆత్మ మన మనలో జెలస్ లేకుండా లేకపోతే మనలో అసూయ లేకుండా తీసివేసుకున్నట్లయితే దేవుని ఆత్మ మాకి మరి సహాయం చేస్తాడు.
And this is why the spirit of joy, like in Galatians 5, 25 and 26, is the spirit of love and joy and peace and patience and kindness. The spirit of God is working through us, in our hearts, outward.
మరి గలతీలో రాసిన పత్రికలు ఉన్నట్లుగా మరి మనలో ప్రేమ మరి నమ్మకం లేకపోతే పేషెన్స్ ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకి సహాయం చేసి మరి దేవుని యొక్క ఆత్మలో మనం సంతోషించే వారిగా మరి ఉంటాం.
So let's just read Romans 12, 1 to 2.
మా రోమ 12:1-2 చదివినట్లయితే
And again, we'll see the renewing of the mind here.
మరి ఇక్కడ కూడా మనం చూస్తాం మరి యొక్క మనసులు మరి మార్పు చెందినట్టుగా లేకపోతే సంపూర్ణమైనటువంటి ఒక మార్పు జీవితం మనం చూస్తాం.
I urge you therefore, by the mercies of God, to present your bodies as a living and holy sacrifice acceptable to God, which is your holy spiritual service of worship. Do not be conformed to the world, but be transformed by the renewing of your mind, that you may prove what the will of God is, that which is good, acceptable.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమునైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుదురు.
Notice that that which is good, acceptable, and perfect.
మరి ఏదైతే మరి ఆహ్వానింపదగిందో, ఏది ఒక ఖచ్చితమైనదో, ఏది మంచిదో, అది చేయవలసి ఉన్నది.
Once we believe God's will is wonderful, the best thing for us and for others, then we will begin to conform more quickly.
మరి దేవుని యొక్క చిత్తం ఇది అని మనం తెలుసుకున్నట్లయితే అది మనకేనో ఎదుటి వారికి కూడా మంచిది. మరి ఆ విషయాన్ని మనం ముందుకు సాగవలసి ఉన్నది.
You see, as we learn to receive the Spirit of God and walk with Him, then we can share those stories we've learned with others to help them. And so, as we just summarize some of our thoughts here, many believers are not clear how the Spirit of God works in their lives.
మరి దేవుడు ఏ విధంగా మన హృదయాల్లో మనలో ఎలా పనిచేస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు ఒకసారి మనకు అర్థం కాదు.
They are suspicious of God's work and God's will.
మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యం కూడా ఒక రకమైనటువంటి మరి అనుమానాస్పదంగా లేకపోతే అవిశ్వాసంగా మనం ఉంటాం ఒక్కోసారి.
When we resist the Spirit of God, a hardness happens over our hearts.
మరి దేవుని యొక్క ఆత్మను వ్యతిరేకించినట్లయితే మన హృదయం కఠినపరచబడుతుంది.
But when we clarify God's good and perfect ways, our hearts open up more and more to His ways.
Sorry, please repeat.
When we open our hearts up to His purpose, His good and perfect ways, we can accept His Spirit to work more through our lives.
మరి దేవునికి మన హృదయం తెరిచి మరి దేవునికి అప్పగించుకున్నట్లయితే మరి ఆయన యొక్క ప్రేమ లేకపోతే ఆయన యొక్క ఆయన యొక్క జీవితం మనకు అర్థమయ్యి దేవుడు మనల్ని నడిపించి మనల్ని మరి బాగు చేసి లేకపోతే మనల్ని బలపరిచే వాడిగా ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు.
So let's think of one more thing before we close here. The grasping the vision.
మనం ఇంకొక విషయం యొక్క ముగించుకునే ముందు ఇంకొక విషయం తెలుసుకుందాం.
And I want us to think in a bigger way here.
మరి ఇక్కడ మనం ఇంకొంచెం ఎక్కువగా లేకపోతే కొంచెం డీప్ గా ఆలోచన చేసినట్లయితే
we're thinking of God's plan for his people.
మరి దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశం దేవుని యొక్క బిడ్డల విషయంలో ఏమైనా ఉంటుందంటే
Just like Jesus did before he ascended, he gave us the great commission. Go and make disciples of everywhere.
యేసు ప్రభువుని ఈ విధంగా ఈ లోకానికి పంపించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో మరి వెళ్ళి అనేకమైన శిష్యులుగా చేయడానికి యేసు ప్రభువుని ఎలా పంపించారు, మన పాపలు అయితే మరణించి ఎలా చేశారో ఆ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది.
God's people are the light of the world. He God what transforms us and then his light shows. Shines.
మరి దేవుని యొక్క బిడ్డలు మరి దేవుని యొక్క మరి కాంతి లాంటి వారు లేకపోతే వెలుగు సంబంధమైన వారు ఆ యొక్క వెలుగు మనలో ఉన్నట్లయితే మరి యొక్క వెలుగు నేతలకి ప్రకాశింప చేయగలుగుతాం.
Well, let me just summarize here in terms of God's goals for us, right? He has a vision, he has a purpose for each believer.
మరి ముగించే విషయంలో వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క మరి ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క కమిషన్ అంటే లే దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా మన దేవుడు మన జీవితంలో దేవుడు మనల్ని ఏమై ఉండాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని చూద్దాం.
God has his design, his purpose. He's the head of the church.
మరి దేవుడు దేవుడు యొక్క చర్చికి ఒక పెద్ద ఎవరంటే యేసు ప్రభు మాత్రమే, దేవుడు మాత్రమే. ఆయనకు కొన్ని అంటే దానికి ఆయన కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి మన మనుషుల మీద.
Christ is also the creator. He made us. He knows how we best function. He knows why he made us.
మరి ఆయన మనల్ని సృష్టించాడు, మళ్ళీ ఆయన మరి మనల్ని నడిపిస్తాడు, ఆయన ఉద్దేశాలు ఏమి ఉన్నాయో మనల్ని ఏ విధంగా మరి నడిపించాలో ఆయనకు తెలుసు.
And so the more we take God's word, he teaches us through the Bible, he teaches us so we understand and that we shape our lives and we become transformed.
మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క హృదయం లేకపోతే మన యొక్క జీవితము మార్చబడి ఆయన యొక్క స్వరూపంలోకి మనం మారుతాం.
Sometimes
సంపూర్ణతలోకి.
This pursuit of holiness is difficult because other people don't want us to do that. Hezekiah faced this problem. Hezekiah, King Hezekiah he faced this problem when he began to read God's word.
అలాగే దేవుని యొక్క వాక్యము నమ్మి లేకపోతే దేవుని యొక్క స్వారూప్యంలో లేకపోతే దేవుని యొక్క ఉద్దేశం నడవటం అనేది అందరికి ఇష్టం ఉండదు.
సో ఇన్ సెకండ్ సెకండ్ క్రానికల్స్ 29 ఇట్ టెల్స్ us how Hezekiah read about the Passover. They ought to have the Passover.
రెండో దిన 29 లో మరి హెజకియా మరి ఆ యొక్క పాస్ఓవర్ అంటే ఆ యొక్క రొట్టె విరుచుల విషయంలో.
And when he saw there was a Passover, at that time Israel was split into two kingdoms. King Hezekiah was in charge of Judah, the southern kingdom. Israel was north with a different king.
మరి హెజకియా మరి అక్కడ రెండు రెండు రాజ్యాలుగా విడిపోయేటువంటి పరిస్థితుల్లో మరి ఒక వైపు ఏమో ఇస్రాయేల్ ఇంకోవైపు మరి ఇంకొక వారు మరి విడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు.
And so what happened was he wanted to invite all the Israelites, northern and southern, to come to the southern kingdom to celebrate the Passover.
మరి ఆ ప్రతి వారిని కూడా పిలిచి ఆ యొక్క ఇస్రాయల్ అందరినీ ఎక్కడ ఉన్న వారు అందరూ పిలిచి ఈ యొక్క పాస్ ఓవర్ మరి ఈ యొక్క పండుగని వారు ఆచరించడానికి ఆయన పిలిచారు.
He had to face a lot of political problems because of that.
మరి ఆ విధంగా పిలవటం వల్ల ఆయనకి ఒక అనేక రకమైన మరి కష్టాలు లేకపోతే నష్టాలు లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇబ్బందులు.
We don't need to celebrate Passover today. We have Holy Communion where we celebrate Christ who died for us.
మరి ఇలాంటి పండుగలు పులిసిన రొట్టె పండుగలు ఇలాంటి ఇప్పుడు చేయట్లేదు ఎందుకంటే దేవుడు మనల్ని మార్చి లేకపోతే మనల్ని ఆయన యొక్క బిడ్డలుగా చేశారు కాబట్టి.
I use it as an example how we face challenges when we want to live a holy life to conform to the Spirit of God.
మరి దేవుని యొక్క ఆత్మ చేత మనం పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎన్ని ఒడిదుడుకులు వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మరి సహకరించిన పరిస్థితులు వస్తాయి అనేది చెప్పడానికి వస్తే ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్పాను నేను.
And Jesus faced a lot of problems when he lived on earth.
మరి యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు గురి అయ్యారు.
On the right here, I have a block, and the first question is, do you believe God's goals for you? What areas are you struggling right now?
మరి ఏ విధంగా ఎక్కడ పరిస్థితులు ఏ పరిస్థితులు మనం మరి
Why do you doubt God? Why do you not trust the Spirit of God more in your life and ministry?
మరి ఏ విషయంలో మరి దేవుని యొక్క సేవ చేయడానికి లేకపోతే చేసే దాంట్లో ఏ రకమైనటువంటి పరిస్థితుల ఒడిదుడుకుల్లో ఉన్నావు నువ్వు?
Are you trying to obtain your goals or God's goals for you?
మన సేవలో దేవుని యొక్క ఉద్దేశాలని బట్టి మనం ముందుకెళ్తున్నా లేకపోతే మన యొక్క ఉద్దేశాలను బట్టి మనం ముందుకెళ్తున్నావా?
Let's think about this from a different perspective.
మరి ఇక్కడ మరి ఇంకో వేరే కోణంలో దేవుని యొక్క పని ఏ విధంగా చేస్తున్నావు ఆలోచిద్దాం.
On the right here you see a picture of a beautiful flower with some buds. I want to read from Mark
4:27-28.
And he goes to bed at night and gets up by day. And the seed sprouts up, it grows up, and no one knows how. The soil produces crops by itself, first the blade, then the head, then the mature grain in the head.
మరి ఇక్కడ రాయబడినట్లుగా రాత్రి పగలు నిద్రపోవచ్చు మేల్కొనసు నుండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం అన్నది. భూమి మొదట మొలకలను తరువాత వెన్నను అటు తర్వాత కనిపించలేదు అటు తర్వాత ఈ విధంగా మరి మాతృస్వార్త 4:27 రాయబడినట్లుగా మరి ఈ యొక్క బాహ్య సంబంధం అనేటువంటి ఎదుగుదల మనకు కనిపిస్తుంది.
We just put the seed in the ground. We don't know how it grows, how it does all that, how it gets its beauty.
మరి ఒక విత్తనము ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా మొక్క అవుతుంది ఏ విధమైనటువంటి ఒక అందమైనటువంటి పుష్పములుగా ఎలా మారుతాయి మనకు తెలియదు.
In a similar way, God has his design for you and for me.
ఆ విధంగానే మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఏర్పరిచి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎలా పైకి తీసుకొస్తాడు ఏ విధంగా ఫలవర్తి చేస్తాడు మనకు అర్థం కాదు.
We're not just sharing the seed of the gospel so people find Christ. It's for God's full purpose to grow within them.
మరి మనం విత్తనము దేవుని యొక్క సువార్త అనే విత్తనం మనం విత్తినప్పుడు మరి దేవుడు ఏ విధంగా పెంచుతాడు ఏ విధంగా ఆయన ప్రణాళిక రూపంలో మరి ముందు తీసుకెళ్లి ఆ విత్తనం మరి రకరకాల రూపాలు చెంది వారి యొక్క ఫలభరితమైన జీవితం ఇస్తాడు అది దేవుడు చేస్తాడు.
The seed is only a promise of life, but its whole purpose is still ahead of itself.
మరి ఆ యొక్క సీడ్ అనేది అంటే గింజ అనేటంటే దేవుని యొక్క మరి ఆయన యొక్క ప్రామిస్ లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనమాట. దాన్ని బట్టి మరి దేవుడు రకరకాల కోణాలు తీసుకెళ్లి దాన్ని బలపరిచి ఫలభరితమైనటువంటి విషయం మనిషిగా లేకపోతే ఆ పరిస్థితిని తీసుకొస్తాడు.
I'm using this as an example of how every believer is a special, unique creation by which God is powerfully working. We don't know how, but he's doing it.
మరి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఒక పవర్ఫుల్ గా లేకపోతే ఒక ముఖ్య ఉద్దేశం ఆయనకు ఉంది. ఆయన ప్రతి వాళ్ళని కూడా మరి రూపాంతరం చెందించి లేకపోతే మార్చి ఆయనకు కావలసినట్టుగా మరి పరిపక్వం పొందినట్టుగాను తర్వాత ఒక ఫలభరితమైన మనిషిగా దేవుడు ఎలా చేస్తాడో మాకు తెలియదు.
And we're like big brothers, spiritual brothers, helping our younger brothers grow up and helping them to be able to catch the vision God has for their lives.
మరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమన్నది మరి అది సంపూర్ణం చెందడానికి కోసం మరి దేవుల్లో పెరిగినటువంటి ఒక సీనియర్ లేకపోతే తండ్రి లాంటి ఆ యొక్క పరిపక్వ స్థితిలో ఉండి మరి ఇతరుల్ని మనం నడిపించవలసి ఉన్నది.
So believers grow. Only as they grow to maturity do they bear that fruit, or as a picture, the grain.
మరి ఇక్కడ చూపించబడినటువంటి ఆ యొక్క మరి ఈ ధాన్యాన్ని మనం చూసినట్లయితే ఒక ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి పరిపక్వం పొంది దేవుల్లో పెరిగి అనేక మందికి లేకపోతే ఒక ఫలభరితమైన వారిగా చేసేటట్టుగా ఈ యొక్క మరి ఈ యొక్క ప్యాడి లేకపోతే ఈ యొక్క కంకులు కనపడేవి మనకి బోధిస్తున్నాయి.
We're not looking for fruit, for grain from new believers. That will take a while.
మరి కొత్తగా ఉన్నటువంటి వారి దగ్గర ఇలాంటి మరి ఆ యొక్క ధాన్యం మనకు కనపడదు కానీ మరి ఇది దానికి టైం పడుతుంది.
Instead, we are focusing on the believers around us and where are they? How can we help them where they are in their stage of Christian development?
మరి ఎవరైతే దేవుని వీళ్ళు విశ్వసించి ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయరు వాళ్ళు ఏ విధంగా పైకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంలో మనం ఉండాలి.
I know some people think about goals as unspiritual. I don't think so. I think that's God has a goal for us and he's trying to accomplish those.
మనం అనేకసార్లు మనకు ఒక గోల్ పెట్టుకునే వారికి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని మనం పరిగెడుతూ ఉంటాం కానీ దేవునికి ఉన్నది ఆ ఉద్దేశం. మనం చేయాల్సిన పని మనం చేయాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తాడు.
I remember, don't give up hope on people, on people in your church. Don't give up hope on people.
మరి మనుషుల మీద హోప్ ఉండకూడదు లేకపోతే నమ్మకం ఉండకూడదు.
Instead, we want to believe. Let me give an example.
నేను ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ విషయంలో.
When I was pastoring, we had some young people. I remember one young man named Alan, and he was the most difficult person to work with.
మరి ఒక ఆయన ఆలన్ అనే ఆయన ఒక ఒక యవనస్తుడు. ఆయన మరి పనిచేసేటప్పుడు ఆయనకి రకరకాలైన పరిస్థితుల్లో లేకపోతే ఇబ్బందుల్లో ఉంటుంది చూశాను.
And I would just be patient. He would cause trouble in the church.
మరి ఆయనకి ఆ యొక్క మరి ఆ చర్చ్ లో రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నవి.
But later on, God worked in his life. He saved them and he became a great leader among the youth. And now he's in ministry.
మరి అప్పుడు అప్పుడు అడుగుతులు ఉన్న కానీ నెమ్మదిగా మరి ఆయన పెరిగి ఆయన యొక్క మరి పరిస్థితులు మారి మరి ఇప్పుడు ఒక మినిస్టర్ దేవుని యొక్క సేవ చేస్తున్నాడు ఆయన.
Well, as we have hope, God has his goals for his people, and we work along with him.
మరి మనకి ఏ విధమైనటువంటి ఒక ఉద్దేశాలు ఉంటాయో మరి దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఉంటే ఆ ఉద్దేశాల్లో మనం వెళ్ళవలసి ఉన్నది.
We used to hold parenting classes, and One thing my often would happen is my wife would ask, "Oh, how old is your child?"
మరి జనరల్ గా మరి నా వైఫ్ ఏమడుగుతుందంటే మీ అబ్బాయి ఎంత వయసు కలిగిన వాడు అని
Why is she asking?
ఎందుకు అడుగుతున్నామే?
Because maybe the child's 2 years old or 4 years old, but their life is different at those stages. They face different problems.
ఎందుకంటే మరి 2 సంవత్సరాలు ఉండొచ్చు, 4 సంవత్సరాలు ఉండవచ్చు, ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా ప్రతి రకమైనటువంటి ఇబ్బందులు లేకపోతే మా అవసరాలు లేకపోతే పరిస్థితులు ఉంటాయి.
And the same in the spiritual life. We're trying to see where are those people? What are the issues they're struggling with? How can we help them best?
అలాగే ఆత్మ సంబంధమైన విషయంలో కూడా మరి ఏ ఆ పరిస్థితుల్లో ఈ ఆత్మలు ఎంత ఉన్నాడు, ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి, ఏం సరిదిద్దుకోవాలి అనే రకరకాల స్టెప్స్ మరి మనం తెలుసుకోవాల్సిన ఒక సీనియర్ విశ్వాసిగా.
So often we're asking, as mentors, we're asking, how can we best help them? What are you trying to do in their lives, Lord? And we pray and
మరి
try to seek wisdom.
మరి దేవుని అడిగి దేవుని యొక్క ఆత్మ చేత మరి మనం అర్థం చేసుకుని ప్రభు వీళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఏ రకమైన అడ్వైజ్ ఇవ్వాలి, ఏ రకంగా ఉండాలి అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం, అడగాలి.
If they are a genuine believer, the Spirit of God is in them and God is growing them to be like the Father in heaven. And the Spirit of God is working in every genuine believer, making them more like their Father in heaven. As a child grows up, they're like their parent.
మరి ఏ విధంగా చిన్న పిల్లవాడు ఏ విధంగా పెరుగుతాడో ఆ విధంగానే మరి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుల్లో పెరిగి మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి లేకపోతే ఆయనలో పెరగడానికి పెరగవలసిన అవసరం ఉంది.
And so the Holy Spirit is working in us to make us holy. That's why it's the Holy Spirit. He shapes us to be like our holy God.
మరి మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ మరి ఉండి ఆయన బలపరిచి మరి అందుకనే దేవుని మరి హోలీ స్పిరిట్ అన్నాము, లేకపోతే ఆయన మనల్ని హోలీగా లేకపోతే పరిశుద్ధంగా మనల్ని తీర్చిదిద్దుతాడు.
You know, the whole aspect about training, it starts with us, what we have learned.
మరి ప్రతి ఒక్క వాడు కూడా మా యొక్క ట్రైనింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే మనం మార్పులను లేకపోతే మన మార్పులను లేకపోతే మన జీవితంలోనూ మనం మారవలసి ఉన్నది. ఫస్ట్
We take what we learned and pass it on to someone else.
మనం నేర్చుకుని మనం పరిశుద్ధం అయ్యి మనం సంపూర్ణం ఇతరులకి మరి పంచిపెట్టవలసి ఉన్నది.
Some people make it much more complicated, thinking about big theological concepts. Focus more on what you've learned and how to grow as a believer.
మరి యొక్క థియోలజికల్ లో ఏదో రకరకాల గొప్ప గొప్ప కాన్సెప్ట్స్ కాదు కానీ మరి ప్రతి ఒక్క జీవితంలోనూ జీవి ఒక ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క బిడ్డగా మరియు ఆ అనేక రకమైనటువంటి మార్పులు లేకపోతే అవసరాలు దేవుళ్ళు ఏ విధంగా పెరగాలి, ఆయన యొక్క ఆత్మచేత ఎలా బలపరచబడాలి ముఖ్య ఉద్దేశం.
So as we close up here, remember, spiritual vision comes from God's word.
మరి దేవుని యొక్క ఉద్దేశము మరి నెరవేరాలి అంటే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశంలో మనం నడవలసినది, ఆయన ఆత్మచేత ముందుకు నడవలసినది.
As we go through those stages, one, two, and three, we're learning many things, and we can share those experiences with others, helping all believers grow equally.
మరి 1, 2, 3 స్టెప్స్ ఈ విధంగా మనం పెరుగుతూ ఉన్నాము, అలాగే మనం పెరిగి మన ఇతరులు కూడా ఆ విధంగా మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు గమనించి వారికి కావాల్సినటువంటి బలాన్ని లేకపోతే మరి ఎంకరేజ్మెంట్ ని మనం ఇవ్వాల్సి ఉన్నది, వాళ్ళకి సహకరించవలసి ఉన్నది.
So it's helpful to know those stages that they're going through. But also we need to pay attention to what the Spirit is teaching us to help others.
ఇతరులకి హెల్ప్ చేయాలి అంటే ముఖ్యంగా మన దేవుడు మనతో ఎలా మాట్లాడుతాడో, ఏం మాట్లాడుతుందో, మన ఏ విధంగా మనల్ని ట్రైన్ చేస్తాడని తెలుసుకుని మనం బలపడి మరి ఇతరుల్ని బలపరచవలసి ఉన్నది.
Have your prayers, have your ministry shaped around building up your people to be those who shine light into the dark world.
మరి యొక్క చీకటి జీవితంలో లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో మీరు ఇచ్చినటువంటి ఆ మాటలను బట్టి ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి ఆ వెలుగును సంపాదించి ఆ వెలుగు ఇతనికి ప్రకాశింప చేయగలుగుతున్నారా లేదా అనేది మనం గమనించాలి.
So what is God's goal for your life?
మరి నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది?
How is he working in your life? Are you working with him?
మరి ఏ విధంగా దేవుడు నీతో పనిచేస్తున్నాడు? నీవు దేవునితో పనిచేస్తున్నావా, ఆయనతో నువ్వు పనిచేస్తున్నావా?
I would never guess I am where I am today. it's like each stage of life, he gives us a goal, a mini goal, and then he grows us and then shows us more what he wants.
మనం ఈ విధంగా ఉంటామని గెస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిరోజు కూడా ఆయన ఉద్దేశాలు ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేరినట్లుగా ప్రతి క్షణము లేకపోతే ప్రతిరోజు కూడా ఆయన ఉద్దేశాలు మనం పెరుగుతూ ఉండాలి.
But certainly our hope is that God would bring each one of us to full fruition, but not with that purpose, with the purpose of helping others to grow.
మరి దేవుని ఉద్దేశ ప్రకారం మనల్ని సంపూర్ణంగా చేసి మరి మనల్ని సంపూర్ణ చేయటమే కాదు కానీ అదే కాకుండా ఇతరులని మనం సంపూర్ణంగాను లేకపోతే దేవుళ్ళు నడిపించవలసి ఉన్నది.
And so it's true with Jesus Christ. He came to serve.
అలాగే యేసు ప్రభు కూడా మరి ఆయన మరి ఇతరులకి సహాయం చేయడానికి మరికి సహాయకరం ఉండడానికి సర్వ్ చేయడానికి వచ్చాడు.
యేసు ప్రభు for him required sacrifice that he give up his life.
మరి ఆయన మరి అనేకమైన త్యాగం చేసి దేవుని ఆయన ఆయన ప్రాణాన్ని ఆయన జీవితాన్ని మనకి అప్పగించాడు అర్పించాడు.
He had a goal to please his father and a goal to serve his people.
మరి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తూ మరి మనుషులందరికీ కూడా సేవ చేశాడు.
And I hope that's all true with each one of us, including me.
మరి ఈ రోజుకి మరి ఇవన్నీ ఇచ్చిన మనకు నేర్చుకున్న సరిపోద్ది, చాలా మరి వందనాలు.
Let me close in a word of prayer.
ప్రార్థనతో మనం ముగించుకుందాం.
Oh, Father in heaven, you are holy and righteous.
ప్రభు పరలోకం తండ్రి మీరు నాయన పరిశుద్ధులు.
We pray that your Holy Spirit would be working in each one of our lives, all the more to be holy, set apart for you, O God.
మరి మమ్మల్ని అందరూ ఎవడ ప్రభు పరిశుద్ధులుగా చేయడానికి మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి నాయన.
Keep us from evil.
ప్రభు మరి ఈ యొక్క చెడు నుండి యొక్క సాతాను నుండి దూరం చేయండి ప్రభు.
Let us love what is good and holy.
ఏదైతే పరిశుద్ధమైనదో వాటిని ప్రేమించడానికి సహాయం చేయండి.
Reveal your greater purposes so that we can trust you more.
ప్రభు మీ యొక్క ఉద్దేశాలు నెరవేరడానికి ప్రభు మాకు తెలియపరచండి. మేము దీని ముందు మీలో ముందుకు పెరగడానికి.
Now, great shepherd of the sheep.
ప్రభు నాయన గొర్రె మంచి గొర్రెలు కాపరి మీరు.
Shepherd us, O Lord.
మమ్మల్ని కూడా కాయండి ప్రభు.
Take our hearts, our lives, our ministries, our families.
ప్రభు మా యొక్క జీవితాన్ని ప్రభు మా యొక్క మినిస్ట్రీని మా యొక్క జీవితాన్ని మా యొక్క ఫ్యామిలీని మీ చేతిలో పెట్టుకుంటాం తండ్రి.
That each of us will be blessed so that we can be like Jesus and serve.
ప్రభు మేము ప్రభు యేసు క్రీస్తు లాగా ఉంది ప్రభు అనేక మందిని నాయన మరి సర్వ్ చేయడానికి, లేకపోతే నాయన మరి అనేక మందికి నాయన దేవుని బిడ్డలుగా నాయన దేవుని యొక్క వాక్యం చెప్పడానికి సహాయం చేయండి తండ్రి.
And Jesus, we pray.
యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
Amen.
Amen.